ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा వేదంబుల్ తలక్రిందుగా చదివి వేదంబుల్ తలక్రిందుగా చదివియున్ వేయేండ్లు ఘోరాట వీధిన్ పెందపమాచరించియును ఏ విశ్వేశ్వర చూడగారాదో తన్మానీయమూర్తిని కృపారాశిని నిన్నుం చూచి నీ గాధలు సాటి భవాబ్ధి దాటవలదా కాళీ ప్రసాద ప్రభు కాళీ ప్రసాద ప్రభు శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞాన ఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవా ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. ఇంతకు ముందు పిల్లలు చెప్పినట్టుగా శ్రీ సద్గురుదేవులు మనందరికీ ఇచ్చిన ఒక మహదవకాశం. శ్రీ సద్గురుదేవుల్ని ఈ విధంగా హృదయ సింహాసనం, వారు ఆధ్యాత్మిక ఆ సింహాసనం మీద విరాజిల్లుతుంటే మర్చిపోకుండా కొన్ని గంటల సమయం, అది టైం పెట్టుకోలా, స్వామివారు ఏనాడు నవరాత్రుల్లో ఈ శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవములలో సమయం లేదక్కడ. ఏమండి ఎంతసేపు ఉంటుందండి సభ? మామూలుగా కార్యక్రమాల్లో సమయాన్ని పెట్టుకుంటూ ఉంటాం, ఉంటూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే ఎంత సమయం నుంచి ఎంత సమయం అండి అని. మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు 8 గంటలకి దేవీ భాగవతం మొదలవుతుందండి. తర్వాత ఎంత అవుతుంది అనేది చెప్పలేమండి. అది ఎంత సమయం అనేది చెప్పలేము. అది మామూలుగా మనం వాక్కుతో ఈ మాట మాట్లాడుతున్నాను, కానీ ఒక్కసారి ఆంతర్యాన్ని మీ మనస్సుని లోతట్టు చూపుకి పంపించండి. ఎండ్లెస్ అది ఎప్పటి వరకు ఉంటుందో సత్సంగం చెప్పలేం. అంటే అది పూర్తవదా అండి? అంటే చెప్పుకోవటం అనేది పూర్తవుతుంది ఎప్పుడొకప్పుడు. చెప్పుకునేటువంటి సత్సంగం అనేటువంటిది అది కాలాతీతమని గుర్తింప చేయడం కోసము శ్రీ గురుదేవులు మనకి సమయం అనేది ఇన్నింటికి అవుతుంది, నువ్వు గ్యారంటీ లేదు, నువ్వు బస్సుకు టికెట్ కొనుక్కోవడానికి గ్యారంటీ లేదు. ఏమండి 11 అయిపోతుందండి, 12 బస్సుకు కొనుక్కుంటాను, ట్రైన్కి వెళ్ళడానికి 2 కొనుక్కుంటాను, లేదండి ఇక్కడ లేదు. ఇప్పటి ప్రపంచంలో ఉన్నది ఏమని మస్ట్, నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. అలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. మరి అప్పుడు కూడా ఉన్నారేమో, మా చిన్న కొంకలు అప్పుడు దృష్టి పడలే, కానీ అప్పుడు కూడా ఉండుంటారు కొంతమంది. ఎందుకంటే శ్రీ గురుదేవులే అభయస్థాన్ని ఇచ్చారు మనకి. అది పూర్వకాలంలోనే పాండవులు దుర్యోధనులు ఉంటారని నువ్వు అనుకోక్కర్లేదు, ఇప్పుడు కూడా ఉన్నారు పాండవులు దుర్యోధనులు. సృష్టి ఉన్నంత వరకు దైవత్వము అసురత్వం అనేటువంటిది రెండు ఉంటూనే ఉంటాయి. అంటే కాలంలో ఏవో కొన్ని సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి, ఇవి కాలానుబద్ధంగా ఉంటాయి. కానీ గురుపాదాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఎట్లా ఉండాలి? కాలాన్ని మరిచిపోయి నువ్వు వినాలి, విన్నటువంటి దాన్ని ఆకలింపు చేసుకుని నీ జీవితంలో నువ్వు నిత్యకాలంలో జమ చేసుకోదాన్ని, దాన్ని అనుభవించు. సమయం ఎంత సమయం? ఇక్కడ కూర్చొని నిద్రపోతాం అనుకోండి, అది గురుదేవుల దోషమాది, మన దోషమే. ఇక్కడ కూర్చుని చూస్తున్నట్టుగానే ఉంటాం, మనసు ఏదో ఆలోచించింది అనుకోండి, ఎవరి దోషం అది? కానీ ఇక్కడ ఒకటి ఉంది ప్లస్ పాయింట్, మీరు ఆలోచించండి, నిద్ర దాన్ని దుంపదేక వస్తుంది కానీ కునికే లోపల అయ్యో సభలో ఉన్నామే, పక్క వాళ్ళు చూశారేమో, వాళ్ళు చూశారేమో, అమ్మో గురుదేవులు చూసిప్పుడు లేపుతారేమో, ఉత్తర కుమారా లే అంటారేమో, అమ్మో అని అది కూడా దేహాభిమానమే, అంటారేమో అనేది కూడా దేహాభిమానమే మనకి. అమ్మో ఇంతమందిలో నిలబెడితే పాడు నిద్ర, నిద్రపోకుండా ఉండాలి, ఏకాగ్రతగా వినాలి, ఎందుకంటే ఇది మన నిత్యకాలంలో జమ అవుతోంది. ఇది మనం అనుకున్న మాట కాదు, గురుదేవులు ప్రసాదించిన ప్రసాదం. ఎంత సమయాన్ని నువ్వు ఇక్కడ కుదేసి నీ జీవితాన్ని నడిపించుకుంటావో అది నీ నిత్యకాలంలో జమ అన్నారు శ్రీకు. అందుకని ఇన్ని రోజులు ఉన్నప్పటికీ సత్సంగం అనేటువంటిది నువ్వు కాలంతో ముడిపెట్టకు అని సూచనగా మనకి అందించినటువంటి సన్నివేశం ఇది. నువ్వు ఉండాల్సింది సత్యం వైపే మరలి ఉండాలి, కానీ నువ్వు నీ కాలానికి ఈ సృష్టికి అలవాటు పడిపోయి ఈ కాలంలో పడి ప్రకృతిగతమయ్యి నువ్వేదో గంటలను ఎంచుకుంటున్నావు సుమా, ఎంచుకున్న నీ మనసు మాత్రం సత్యం వైపే ఉండాలి. కాని అసత్యం వైపు ఉంటే నువ్వు వృధా కాలక్షేపం అయిపోతుంది. ఈ కాలాన్ని నిక్షేపం చేసుకోవాలి, అందుకని ఖర్చు చేసుకోకూడదు అని గుర్తింపు చేయడం కోసం శ్రీ గురుదేవులు మనకి ఇచ్చిన ఒకటి. ఇక మనం ఇప్పుడు ఒక దానం గురించి మనం ఒక చరిత్ర కథ విన్నాం కదా, ఆప చెప్పింది. దానిలో ఎందుకని అందరూ అనుకోవచ్చు, దానం చేస్తే మళ్ళా తిరిగి తను దానం చేసిన లాంటివే మళ్ళా తనకి వస్తాయని ఆశపడ్డాడు ఆయన. మీరు గుర్తించండి, దానం చేసినటువంటి వాడు పూర్తిగా ఆయన దగ్గర ఉన్నదంతా అయిపోయి తిరిగి ఇల్లు గడవని నాడు తను చేసినటువంటి దానాన్ని అదేదో ఫలితం ఉందని దాని చేత మళ్ళా ఇంట్లోకి సంపాదించుకోవడానికి వెళ్ళాడు గనక మళ్ళా అటువంటివే లభించాయి. అందుకని సత్సంగంలో ఉంటే, గురుదేవుల సన్నిధిలో ఉంటే ఏమంటున్నారు, అది ఇది ఏ ఒక్కనాడు నీది కాదు. ఒకడు గుర్తింపాడు, గుర్తించాడు, దానం చేసే వస్తువు ఏ ఒక్కనాడు నీది కాదు, నువ్వు కూడా నీ సొంతం కాదు. అనుకోవచ్చు ఇది మా అమ్మ నాన్న ఇచ్చారండి, మా అమ్మ నాన్న సొంతం. మీ అమ్మ నాన్న సొంతం అంటున్నావు కదా, ఇది పట్టుకుని వాళ్ళు వేలాడుతున్నారా, లేకపోతే నువ్వు వేలాడుతున్నావు పని వాళ్ళతో పాటుగా? లేదు, సృష్టి క్రమంలో జరుగుతోంది. బయట వ్యవహారానికి తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది వారి సొంతమే, కానీ అది ఏ ఒక్కరూ వారు వెంట పెట్టుకోవట్లే. మరి ఎవరు సొంతం అవుతోంది? ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరి అభయహస్త ముద్రలో మనం జీవితాన్ని గడిపితే నిజ సత్యాన్ని మనం గుర్తిస్తామో వారి సొంతం ఇది. మన రోజు ప్రార్థనలో పాడుకోవట్లే. తను మన ధనములని ఇచ్చిన దాతవు నీవే కదా, కలదాతయు నీదే కదా, నీ అది నీ కర్పించుట నా విడియే కాదా, నన్ను నీలో చేర్చుగదా, నీ అది నీ కర్పించుట నా విధియే కాదా. మనమేమనుకుంటున్నాము, ఏదో మనం సొంతంగా చేసుకున్నట్టుగా మన పేరు వేయించుకుని మన పేరు సరిగ్గా ఉందా లేదా అని మనం కొంచెం తొట్టుబాటు పడుతున్నాం. దాని మీద నీకు ఆకాంక్ష తీసేయి. నేను చేస్తున్నాను అనేటువంటి దాన్ని మర్చిపోవాలి. అక్కడ ఆయనకి నేను చేశాను కాబట్టి ఫలితం ఉన్నది, దాని ద్వారా మనకేదో ఇంట్లోకి వస్తుందని ఆయన దృష్టితో వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ రొట్టెల యొక్క ఆ ఫలితం ఇంత ఉంది అనుకునేసరికి అమ్మ అంత ఫలితాన్ని ఇంకొకరికి ఇచ్చేయడం ఎందుకు అని పాపం వెళ్ళి తిరిగాడు ఆయన. కానీ ఇష్టం మాత్రము అక్కడ ఆ ఫలితం ఎవరికి ఇవ్వడం ఇష్టం లేదు. ఫలితం నేను చేసినదే అని ఆయనకున్నది. వస్తూ వస్తూ ఏదో భార్యని కాస్త నచ్చ చెప్పాలి అన్నట్టుగా రాళ్లు వేసుకొచ్చాడు పాపం. వెంటనే ఇంట్లో కూర తాలింపు, ఆలి సాధింపు, తర్వాత బట్ట జాడింపు, ఇవన్నీ తట్టుకోవడం కష్టం అంటారు కదా కొంచెం సామెతలు. అలాగే దాన్ని తట్టుకోవడం కోసం ఇంటికి కొంచెం రాళ్ళు వేసుకొచ్చాడు. వస్తూ వస్తూ వేసుకొచ్చిన రాళ్ళు కూడా మళ్ళా ఎక్కడైతే దానం చేసుకున్నాడో అక్కడ రాళ్ళే వేసుకొచ్చాడు. వేసుకొస్తే ఏమైంది? ఇక్కడ ఇంట్లో ఎవరు ఏ దృష్టితో ఉన్నారో యథామతిస్తదా లబ్ధి. ఎవరి మతి ఎట్లా ఉంటుంది తిరిగి పొందుబాటు కూడా అట్లాగే ఉంటుంది. అందుకని మన గురుదేవులు మనకి నేర్పించింది ఏంటంటే ప్రతి చర్య జాగ్రత్త కలిగి, జాగ్రత్త కాదు వస్తువుతందు జాగ్రత్త, వస్తువు ఎందు జాగ్రత్త. అబ్బాయి మైక్ పెడుతున్నావా? కొన్ని వేలు నాయన జాగ్రత్తగా పెట్టరా మైక్, గబగబా పడు, పడిపోకుండా పెట్టునాయనా, ఇది జాగ్రత్త. నీ వస్తువు జాగ్రత్త, నీ దగ్గర ఉన్న ధనధాన్య భోగభాగ్యాలు జాగ్రత్త, చోరులు ఉన్నారు జాగ్రత్త, అది జాగ్రత్త. కానీ ఇక్కడ గురువుల యొక్క మేల్కొలుపు మనకి ఎలా ఉంది? జాగ్రత్త, జాగ్రత్త కలిగిస్తున్నారు. ఇక్కడ నువ్వు ఒక చీకటి అనేటువంటి ఈ అహంకార మమకారాలు నాది నేను అనేటువంటి ఈ ప్రపంచ దృష్టి విషయాదుల దృష్టిలో పడి నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, నిన్ను నువ్వు చీకటిగా చేసుకుంటున్నావు నీ జన్మని. దాని నుంచి జాగ్రత్త కలిగిస్తున్నారు, వెలుగును చూపిస్తున్నారు. నువ్వు ఒక ఆయన చీకట్లో వెళ్తుంటే ఆ చీకట్లో వెళ్తున్నాను గుంటూరు దాకా వెళ్ళడానికి నాకు లైట్ కావాలి అంటే ఆశ్రమంలో ఏం లైట్ ఇచ్చారు? ఒక బ్యాటరీ లైట్ ఇచ్చారు. చిన్న ఆయన నువ్వు ఈ బ్యాటరీ లైట్ తీసుకుని నువ్వు గుంటూరు వెళ్ళు అంటే పాపం తెలియదు అతనికి, తెలియదు అతను ఏమనుకుంటున్నాడు, భలేవారండి నాకంత తెలివితేటలు లేవా ఏంటి, చిన్న బ్యాటరీ లైట్ ఇచ్చారు మీరు, దీంతో నేను గుంటూరు దాకా ఎక్కడికి వెళ్తానండి, గుంటూరు దాకా నాకు వెలుగు చూపిస్తుందా ఇది, ఏం తెలుసు ఇక్కడి నుంచి గుంటూరు చూద్దాం అనుకుంటున్నాడు ఆయన, ఇక్కడి నుంచి గుంటూరు దాకా వెలుగు చూపిస్తుంది అనుకుంటున్నాడు ఆయన. అంతేగాని తనతో ఉంటే తను ఎక్కడికి వెళితే అక్కడికి వెలుగు చూపిస్తుంది అన్నటువంటి జ్ఞానం కలగలేదు, ఆ గుర్తింపు తెలియదు పాపం. అనేసరికి ఈయన అన్నారు, ఆశ్రమంలో ఉన్నటువంటి సాధు మహాత్ములు అన్నారు, నాయన ఇది నీ దగ్గర చిన్నగా కనిపిస్తుంది కానీ నువ్వు బయలుదేరవయ్యా, ముందర నడవడం బయలుదేరు, నువ్వు బయలుదేరితే నీతో పాటుగా వెలుగు నీకన్నా ముందు ఉంటూనే ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, అది జ్ఞానం. జ్ఞానం నీ వెంట ఉన్నది, నీ తోడై ఉన్నది, జ్ఞాన స్వరూపం అనేటువంటిది ముందర దాని ఎందు విశ్వాసాన్ని పెంపొందింపజేసుకో, ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. అందుకనేంటి జీవితం ఉన్నంత పర్యంతము మనం నిన్నేమనుకున్నామది, అటువంటి జాగ్రత్త కలగడానికి సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాల్సిందే. ముందరు అసలు వివేకము వైరాగ్యం అనేటువంటిది ఎంతటి వారైనా ఆ రెండు ప్రపంచంలో మెసులుతున్నంత వరకు అవి రెండు ఒక పక్కన మనం సరిగ్గా కలుగున్నావా లేదా, అది ఇంకోటి ఉందండో, ఇవి కలుగున్నాయా లేదా అని దీనికోసం అన్వేషించే బదులు ముందరసలు గురు దేవుని యందు మనకి ఆశ్రయాన్ని ప్రసాదించినటువంటి ఒక సాక్షాత్తు అవతార మూర్తి యందు మనం విశ్వాసం నమ్మకం అనేటువంటిది ఆరుఢంగా కలిగి ఉంటే ఆ శక్తి మనకి ఇస్తుందండి వివేక దృష్టి, వైరాగ్య దృష్టి. వివేకం అనే దృష్టిని ఇస్తుంది, వైరాగ్యం అనే అనుభూతినిస్తుంది. వాళ్ళందరూ తేడా, ఎందుకంటే బయట నుంచి చూసేటువంటి దానిలో నీ ఆలోచన సరళిలో వివేకం కలిగి ఉండాలి, అది వివేకంతో కూడినటువంటి దృష్టి ఇస్తుంది. ఏది? ఆ విశ్వాస నమ్మకం. నీ రూపం ధరిస్తుంది వైరాగ్యం. ఇంకొకటి చెప్పక్కర్లా, ఎవరు ఏం చెయ్యక్కర్లా. మన దోషం మనం గుర్తిస్తూ ఉంటాం. మనకు కావలసినటువంటి మన జీవితంలో సత్య మార్గానికి ఏవైతే అవరోధం కలిగిస్తున్నాయో దాని యందు అవరోధం వాటి యందు వైరాగ్యం కలిగి విరాగం కలిగి ఉంటాం. అలా ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ఎంత భద్రంగా ఉంటామండి మనం. లైట్ ఎలాగైతే తన దగ్గరుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చో, కరెంటు పోతుందని బాధ లేదు. బ్యాటరీ లేట్ అది, దానికన్నా ఇంకా ఛార్జ్ ఉండాలి. బ్యాటరీ అయిపోతే మళ్ళీ బ్యాటరీ సెల్స్ మార్చుకోవాలి. కానీ ఇక్కడ గురువుల ద్వారా వచ్చేటువంటిది ఉందే, ఇది చైతన్యం అనేటువంటి దాన్ని నీకెక్కడికక్కడ జ్ఞానం అనేటువంటి దాన్ని నీకు ఎప్పటికప్పుడు నువ్వు నమ్మిన నమ్మకం ద్వారా అక్కడి నుంచి నీకు ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అవ్వదు. అసలు అది ఎప్పుడు ఛార్జ్తోనే ఉంటుంది, డిశ్చార్జ్ అవ్వదు. అక్కడ అది ఖర్చు అయితే కదా పోవడానికి, ఖర్చు చేయని వాడు స్వామి వారు అక్కడ. అందుకు ఆ స్వామి ఏమంటున్నారు ఇక్కడ మనకి, మనకి ఇచ్చిన ఇంద్రియాలని భద్రంగా ఉంచుకోవాలి. అందులో ఏమున్నాయి? పంచలు చాలా ఉన్నాయి. పంచలు చాలా ఉన్నాయి. పంచలు చాలా ఉంటే ఆ పంచికి షష్ఠి తోడైందట. ఇవాళ రెండు తిథులు, అందుకని పంచముడే గట్టిగా ఉందంటే షష్ఠ దేవత నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది. షష్ఠ దేవత అంటే ఏంటి? ఆ నిద్రాదేవత కదండి. అందుకని ఆ పంచముడు వీడాలి. శ్రీ గురుదేవుల మాట అది. పాపం బాగా భోజనం పెట్టి ఎంత చూడండి అర్ధభావాన్ని ఇచ్చేట్టుగా మాట్లాడుతుండేవారు స్వామివారు. స్వామివారి సందేశం బాగా కడుపు నిండా భోజనం పెట్టి మా గురు సోదరులకి వారి పాపం పైకి కిందకు చూసుకునేవారు. ఎందుకంటే తెచ్చినటువంటి కుండ ఒకే విస్తట్లో వేసేయాలి. తెచ్చినటువంటి అన్నం ఏంటి చూస్తావేంటి, గరిటెందుకు పక్కన పెట్టు, పెట్టు అన్నం అంటే మొత్తం పెట్టేసరికి పాపం ఈ కూర్చున్న జీవుడు ఇక్కడ మా గురు సోదరులు ఇంత పెట్టిచ్చారు అన్నట్టు ఆలోచిస్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి, పొద్దుటి టిఫిన్ తిన్నావా ఇంట్లో, సరే అయితే పంచముడి విప్పే అదే వెళ్ళిపోతుంది. అంటే పంచముడిలో అక్కడ భావన ఏంటి, నేను తింటున్నాను అన్నటువంటి ఆ పంచముడి తీసి పక్కన పడే, నేను తినలేను అన్నటువంటివి ఆ విషయాన్ని నువ్వు మర్చిపో. ఇక్కడ గురుదేవులు ఆరగిస్తున్నారు ఆ రూపంలో. ఆరగించటం లేదా? ఆంజనేయ స్వామి వారు మరి అంతనే ఆకలింపు చేసుకున్నారంటే ఏ శక్తి ద్వారా ఆంజనేయ స్వామి అంతటి శక్తిని పొందగలిగారు అక్కడ? దానిని ఆదిశంకరాచార్య స్వామి వారు ఇక్కడ మన జ్ఞానేంద్రియాల గురించి చెప్పారు. శబ్దాదివే పంచభిరేవ పంచ పంచత్వమాపు సగుణేన బద్ధ పురంగ మాతంగ పతంగమీన భృంగానర భృంగానర పంచభిరంచిత కిం అని క్వశ్చన్ ఆపేశారని. ఆ ఐదుకి ఐదు దోషాలతో కూడినటువంటి ఐదు రకాల గుణాలతో ఉన్నటువంటి వాటిని చక్కగా అక్కడ ఉపమానంగా చూపించారు. ఏ దోషం అది? పంచత్వ దోషం. పంచత్వ దోషం అంటే ఏంటి? మైలు వస్తే అంటారు కదా, అంటారా? చెప్పాలి మీరు, నాకు తెలీదు అంటారా? శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వం ఆపుహు స్వగుణేన బద్ధ వాటి వాటి స్వగుణాలతోనే వాటి అవి బంధింపబడ్డాయి. ఏనుగు స్పరిశకు లోబడి, ఏనుగు స్పరిశకు లోబడింది. అలాగే మిడత కాంతికి లోబడింది, పండు అనుకుంది. ఏనుగు స్పరిశకు లోబడి ఆడ ఏనుగుని మచ్చిక చేసుకుంటారు వాళ్ళు, మావటి వాళ్ళు ఆడ ఏనుగుని మచ్చిక చేసుకుని ఆ ఆడ ఏనుగుకి ఎలా తీసుకువెళ్ళాలో ఏం చేయాలి కలిగిస్తుంది. దానికేంటి? ఈ స్వగీంద్రియ అనుకున్న దోషం, స్పర్శ దోషం, దానికి అలవాటు పడుతుంది. అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతుంది. ఈ మామిడి వాడు కింద గొయ్యి తీసి పెడుతూ ఉంటాడు, గొయ్యి తీసి పైన తడిక వేసి దాని మీద పచ్చగడ్డి చల్లి పెడతాడు, పాపం వస్తుంది. ఈ ఆడయేనుకు తెలుసు అక్కడ ఒక గంధకం ఉందని, ఒక గంధకం ఉంది అక్కడని ఆడయేనుకు తెలుసు, మగ ఏనుకు తెలియదు. అందుకని ఆడయేనుకు ఏమెళ్తుంది, దాని మీద కాలి వేయకుండా దానిని దాని మీదుగా తీసుకొచ్చేట్టు చేస్తుంది. వెంటనే ఏమవుతుంది, ఆ ఏనుగ గోతలో పడిపోతుంది. అంతే, మామిడి వాడి మాట వినాల్సిందే, ఆహారం ఉండదు, శుష్కించిపోతుంది. ఇక ఈ మామిడి వాడు చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి. ఎలా ఆడమంటే అలా ఆడాలి. దేనికి? దానికి బంధన అయిందది స్పర్శ చేత. అలాగే మిడతా దృష్టికి చూడగానే లైట్లు ఒక పండు అనుకుంటుంది. అది ఆ పండు అనుకుని వెళ్ళి ఆ లైట్ను వెళ్ళి రెండు రాత్రులు కొట్టుకుంటుంది. కొట్టుకునేసరికి పండు కాదు, అది వేడి, కాలి కింద పడిపోతుంటాయి మిడతల పూడని. అందుకని అది దేని వలన దృష్టి చేత మోసపోయింది. ఇక లేడి ఉంది, లేడికి వినడం అంటే ఇష్టం. ఎక్కడైనా వేణునాదం వినిపిస్తే అటువైపు పరిగెత్తుకి వెళ్ళిపోతుంది. అది కనిపెట్టి ఏం చేశారు ఆ పట్టుకునే వాళ్ళు, ఒక చోట వల పన్ని, వల వేసి అది ఆ వల దగ్గర తను చెట్టు చెట్టు చాటుకుండా ఉండి చక్కగా మళ్ళీ వాయిస్తూ ఉంటుంటారు. ఆ నాదానికి పరిగెత్తుకుని వచ్చి 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 వలలో పడిపోతుంది. ఇప్పుడు అది మళ్ళా కస్టడీలోకి వచ్చేసింది, అది బంధింపబడిపోయింది. దేని వలన? శబ్దం వలన, శ్రవణం వలన. మరి ఇక ఇంకోటి ఏంటి? చేప, మీనం. మీనం దేని వలన? టేస్ట్, నాలిక, జిహ్వేంద్రియం. దానికి ఎర్రంటే చాలా ఇష్టం. ఈ చేపలు పట్టేటువంటి వాళ్ళు ఎర్ర బట్టి గాలం కిందకి వేస్తుంటారు నీళ్ళల్లోకి చేపలు ఉన్న చోట. ఆ ఎర్ర మీద ఉన్నటువంటి ఆ రుచి, ఆ దాని మీద అట్రాక్షన్ మీద ఆ ఆసక్తి వలన ఆ చేప వచ్చి గాలం సంగతి దాన్ని తెలీదు, వచ్చి ఆ ఎర్ర పట్టుకుని తినాలన్నటువంటి దృష్టితో వెళ్ళి పట్టుకుంటుంది. ఆ లోపల శల్యాలకి ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, గ్యాలనుకున్న ముళ్ళు గుచ్చుకుంటాయి, ఇంకా మూతి కూడా మొడవలేదు, అది బంధింపబడిపోతుంది. చేప ఆ విధంగా అతమైపోతుంది. ఇక మిగిలిందేంటి? తుమ్మెద. తుమ్మెద ఘ్రాణేంద్రియం. తుమ్మెదికి సంపింగ వాసన పిలిస్తే అది చచ్చిపోతుంది. అది అన్ని పువ్వుల మీద వాళ్తూ 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 వచ్చి వాసనకి అలవాటు పడినటువంటిది సంపింగ మీద కూడా వాలిపోతుందంట. వాలిపోయేసరికి వెంటనే ఆ వాసన ద్వారా హరి ఓం తత్స అని ఆది శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. భగవత్పాదులు వారు చెప్తున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి లొంగి వాటి జీవితానికి పతనమైపోతున్నాయి అవి. ఈ ఐదు కలిగి ఉన్నటువంటి మానవుడు గతి ఏమిటి? సగుణేన బద్ధ కురంగ మాతంగ పతంగ మీన భృంగానర పంచభిరంచిత కిం. ఈ ఐదు కలిగినటువంటి మానవుడి గతి ఎంత, ఏం చెప్పుకోవాలి అని మనని హెచ్చరిక చేస్తున్నారు మహాత్ములు. హెచ్చరిక చేసి భయపెడుతున్నారా? భయపెట్టట్లా. అందుకని ఆ ఇంద్రియాలన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ భగవంతుని సన్నిధిలో, మహాత్ముని సన్నిధిలో మంచి వాక్యాలను ఆలకించి వెళ్లి నీ స్వధర్మంలో నువ్వు నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. భార్యాబిడ్డలను వదిలిపెట్టమని మహాత్ములు చెప్పల. నీ భార్యాబిడ్డలను చక్కగా పోషించుకో, హాయిగా సంపాదించుకో. కాని ప్రతిదానికి ఒక మితం ఉన్నది. నువ్వు ఆ మితాన్ని దాటి హద్దు దాటితే నీకే బంధనం అవుతుంది. అక్కడ ఉన్నది నేను అనుకుంటాను, ఈ ఐదుటిని కూడా బంధించేవాడు మానవుడు తెలివితేటలే. ఇప్పుడు ఈ ఐదుటికి ఈ విధంగా పట్టుకునేటువంటి వాడు ఎవరు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం చేత బంధింపబడుతోంది. కానీ ఈ ఐదుటికి కూడా మానవుడు తెలివితేటలేగా. అక్కడ మానవుడే మామిడి వాడు పట్టు అది ఏనుగును పట్టుకుంటున్నాడు మానవుడే. ఆ కాకపోతే ఇగో ఈ దృష్టికి మాత్రం అది దానికి బలైపోతుంది. అలాగే సంపింగ వాసనకి కూడా అది హతమైపోతుంది. అందుకని ఈ ఐదు ఇంద్రియాలు అలాగే పంచకోశాంతర స్థిత అయిన అన్నారు చూడండి. అసలు ముందరే ఉంది అమ్మవారి నామాల్లో పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి పంచ బ్రహ్మాసన స్థిత పంచ కోశాంతర స్థిత ఇవన్నీ ఎన్నో పంచలు చాలా ఉన్నాయి. త్రిపుటి మీద ఎంత చెప్పుకోవచ్చో పంచ మీద కూడా చాలా చెప్పుకోవచ్చు. అసలు మనమే ఉన్నాం పంచల్లో. పంచ 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 ఋషిక దేహ మనశ్చతుష్క పరస్వరం పంచభూత సకామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం అదే వైమాన పాండవమయే గురు మారుతాం అదే వైమాన పాండవమయే గురు మారుతాం భావయే గురు మారుతాం ప్రాతరేవహి మానస అంతర్భావయేత్ గురుపాదుక. అంటే తెల్లవారాలండి, ఇప్పుడు మధ్యాహ్నం కదండి, ప్రాతరేవహి అంటే ప్రాతకాలంలో కదండి చేయమంది, ప్రాతకాలంలో కదా చేయమనిది. ఇప్పుడు ప్రాతకాలం ఎలా అవుతుంది మాతాజీ, మీరు మధ్యాహ్నం తీసుకొచ్చారు ఇప్పటికీ, అది ప్రాతకాలం అయితే చేసేవాళ్ళం అని అంటున్నారా మీరు? ఎప్పుడు మనకి మనదైనటువంటి ఆ బ్రహ్మ విషయంలో ఆసక్తి కలుగుతుందో అది ప్రాతకాలమే. జ్ఞానం ఎప్పుడు ఉదయిస్తుందో అది ప్రాతకాలమే. నువ్వు ఎందుకంటే ఈ కాలము ఆ కాలము కాదు, సర్వకాల సర్వావస్థలయందు నిరంతరము అనన్యాశ్చింతయంతోనూ యజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు స్వామి చెప్పారు. ఆయన గీతాచార్యులు చెప్పారు, జగద్గురుదేవులు చెప్పారు, ప్రసాదించారు. మనం మనం అనుకున్న మాట కాదది. ఎవరైతే నిరంతరం అనన్యాశ్చింత ఎంత మాం ఏ జనా ఏ జనుడైతే నిరంతరము చింతన చేస్తూ పర్యుపాసతే లెస్సగా ఉపాసన చేస్తున్నారో సేవిస్తున్నారో దేశం నిత్య అభియుక్తారాం వారి యొక్క నిత్య కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటానన్నాడండి పాపం. దేశం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యం, క్షేమము యోగంతో కూడినటువంటి క్షేమాన్ని నీకు ప్రసాదిస్తున్నట్టున్నాడు భగవన్ నామం. భగవన్ నామం మీద విశ్వాసం, ప్రతి కదలికలోనూ ఉన్నటువంటి సత్యాన్ని గుర్తిస్తూ అహర్నిశలు ఎవరైతే మీ మీ స్వధర్మాన్ని నిర్వర్తించండి, మీ కార్యక్రమాలు చేసుకుంటూ మనసు మాత్రం నేను చేస్తున్నానని అది నిష్కామ కర్మ అయిపోతుంది, నిష్కామ కర్మ అయిపోతుంది. అందుకు పంచమి ఎన్నో ఇలాంటి పంచలున్నాయి, వీటినండికి అధిష్టాత్రేవిడ. పంచభూతేసి పంచమహాభూతాలు వాటి అంశాలు కలిపితేనే మనం పంచత్వం వచ్చింది, మనకు కూడా ఈ దేహం ఏర్పడింది. పంచ సంఖ్యోపచారిణి, అసలు పంచ అనేటువంటివి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి ఉపచారం చేసేటువంటివే. వాటి చేత ఆ సేవల్లో ఆమె ఉన్నది. అలాగే పంచకోశాలు ఎన్నున్నప్పటికీ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అనేటువంటివి ఇవి ఐదు కూడా ఐదు గోడలుగా మనలో ఉన్నాయి. ఎవరికి తెలియదు, కనిపించేవి కాదు అది. దాని ఎందు విచారణ కలిగితేనే తెలుస్తుంది వాటి ద్వారా ఏమి వస్తాయి అని. అందులో ఆవిడ ఎలా ఉంది, వాటి మీద ప్రకాశిస్తోంది అమ్మ. పంచ బ్రహ్మాసన స్థిత, మరి ఎవరు అక్కడ మనకొస్తుంది ఇది అకార ఉకార మకార బిందునాదాత్మక ఓం ప్రణవ తస్మాన్నకార మకార శికార వకార యకార. అక్కడ ఎవరున్నారు, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ ఈగో ఇంత ఈ బ్రహ్మలున్నాయి. వీటన్నీ కూడా ఏదో ఒకనాడు వాటిలో ఉన్న శక్తి కోల్పోతారట. కోల్పోయినప్పుడు ఆమెయే వారికి శక్తినిచ్చి దానికి అధిష్టాత్ర అవుతుంది. అందుకనే వాళ్ళు సింహాసనానికి కోడులు అంటే అక్కడ చిన్నతనం అని కాదు, ఎందుకంటే కొన్ని కొన్ని పిక్చర్లలో అమ్మవారి రూపాల్లో అమ్మవారి యొక్క ఆ పీ పీఠానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా కింద మోస్తున్నట్టుగా ఉంటుంది. కాస్త కొంతమంది ఎవరొక ఆయన పురుషులు, అదేంటండి మరీ అమ్మవారు ఘోరంగా మరీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత అలా కోళ్ళు అయిపోయారంటే, వారి దగ్గర లేదు అది, మన దృష్టి లోపం అక్కడ. దాని ఆంతర్యాన్ని గుర్తించక వారిలో శక్తిహీనమైతే వారిలో శక్తిని ప్రవేశపెట్టడానికి ఆమె ఆధారంగా కూర్చుందండి. తండ్రి తల్లి ముసలివాళ్ళు అయిపోతే పిల్లలకు అవసరమైనప్పుడు పెద్దవాళ్ళు అయిపోవచ్చు, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోవచ్చు, కథ పట్టుకోవచ్చు, కానీ పిల్లలకి కష్టం వచ్చినప్పుడు పిల్లలకి అవసరమైనప్పుడు వాళ్ళు ఆ కర్ర పట్టుకున్నటువంటి పెద్దవాళ్ళ యొక్క సలహా ఎంత గొప్పదవుతుందని చెప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అలాంటివి ఆలోచించడం లేదేమో, తామే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడున్న పిల్లలు. అది వచ్చింది గ్రహపాఠం. ఎందుకంటే పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు, అనుభవం ముందు ఈ దొరికేవి వీళ్ళ యొక్క సంపాదనలు గొప్ప కాదు, వాళ్ళ జీవితం బోలంత అనుభవించి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ దగ్గర. వారి అనుభవం ఈ సలహా కష్టం వచ్చినప్పుడు చిటికలో మన్ని గట్టెక్కి కూర్చోబెడతారు వాళ్ళు. అవునా నాయన ఇంత కష్టం వచ్చిందా, ఎందుకురా ఇగో నాకు తెలుసున్నటువంటి ఆయన ఉన్నారు కదా, అలా ఏదో ఒకటి తీసుకువెళ్లి వాళ్ళకి, వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళని గట్టెక్కిస్తారు. అందుకని పెద్దలు అలాగే ఎలాగైతే పెద్దల యొక్క పెద్దలు శుష్కించిపోయినా పెద్దవాళ్ళపై శక్తి కోల్పోయినా ఎలాగైతే వారి వాక్కు ద్వారా వచ్చేటువంటి మాట నేను చెప్పానని చెప్పరా, పలానా వారు అబ్బాయిని ఆ తండ్రి గారు పంపించారని చెప్పు, నీ పని అయిపోతుందంటాడు ఆ తండ్రి. ఆ పెద్దల మాట చెద్దన్నం మూట అని. కానీ ఇప్పుడు ఏమైపోయింది, కొంతమందికి అసలు పలానా వారి బిడ్డ అనుకోవడానికి పెద్ద మరి ననకూడదు, అలాంటివన్నీ బయలుదేరుతున్నాయి. ఇప్పుడు మన కర్మ కాలం అట్లా తయారైంది, కానీ మనం కాలాతీతమైనటువంటి స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి గురుదేవుల దగ్గర మనది మాత్రం పూర్వం నుంచి ఎట్లా వస్తుందో అదే సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. అందుకని ఇక్కడ అమ్మ పంచమహాభూతాలు, మనలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, స్వామివారు లెక్కిస్తుండేవారు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు, అవి ఏవి ఉంటే వస్తాయి, శ్రోత చక్షు జిహ్వ గ్రాణ స్వగేంద్రియాలు ఉంటేనే అవి వాటికి తోడ్పడుతున్నాయి. మరి పంచమహాభూతాలు, పంచ ప్రాణవాయువులు, పంచకోశాలు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు, ప్రజ్ఞ 25 అయిపోలే అక్కడికి, 25 తత్వము. అటువంటి తత్వస్వరూపాన్ని మనకు అందించడానికి అమ్మ అక్కడ పీఠం వేసి కూర్చుంది జగన్మాత. సత్య జ్ఞానానందమయీమా, సత్య జ్ఞానానందమయీమా, సత్య జ్ఞానానందమయీమా, సత్య జ్ఞానానందమయీమా, అద్వయ బ్రహ్మ సనాతనీమా, అద్వయ బ్రహ్మ సనాతనీమా, అద్వయ బ్రహ్మ సనాతనీమా. ప్రేతలు. అందుకని ఏం కావాలి అక్కడ శక్తి? అది కనిపించేది కాదు, లేదంటే ఉంది, లేదంటే అయ్యి ఉన్నది, అదే అయ్యి ఉన్నది, అది కాకుండా మాత్రం లేదు. అటువంటి అమ్మని గుర్తించాలంటే గురుదేవుల్ని పట్టుకోవాల్సిందే. ఆ గురుదేవుల్ని ఆశ్రయిస్తేనే మనకు దొరుకుతుంది అది. కర్మేంద్రియాలు అవ్వచ్చు, జ్ఞానేంద్రియాలు అవ్వచ్చు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అవ్వచ్చు, సృష్టి అంతా ఉండొచ్చు, కానీ అమ్మ లేని జగత్తు లేదు. ఎవరైనా ఉన్నారా? పురుషుడి లాభం ఏంటి? పురుషోత్తముడు ఉన్నాడు, ఆ పురుషోత్తముడిని నేనే అని అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది అంటే చెప్పడం ఏమిటి, మనందరికీ చదువులు తక్కువ, అనుభవమే ఎక్కువ. మళ్ళా మాట్లాడి చదువుకున్న పుస్తకాలు ఎన్ని చదివాం, మనం చదవడం రాదు మనకి. ఒకవేళ గురుదేవులు ఇచ్చినటువంటి బోధామృతం చదువుదాం అంటే ఒక పేరా చదివేసరికి అబ్బా ఎంత బాగుంది అని దాని నెక్స్ట్ పేరా నెక్స్ట్ వర్డ్కి వెళ్ళనివ్వరు. ఎందుకని? అక్షరస్వరూపులై కూర్చున్నారు అక్కడ. అక్షరస్వరూపుడు గురుదేవులై. అటువంటి గురుదేవుల్ని ఆశ్రయించాం, సమర్థులు వారు. అటువంటి పాదం మనకి ఆశ్రయం ఇచ్చింది, మనం ఆశ్రయించడం కూడా తెలియదు మనకి. ఎటు పోతామో, ఎటు పారిపోతామో, ఎటు వెళ్తున్నామో తెలీదు. గబుక్కున ఏమునక వేసేస్తామో అని చెప్పి పాపం వాత్సల్యం అక్కడ, మన వంటి వాత్సల్యం. అది కూడా చెప్తుండేవారు స్వామివారు, ఆవు దూడని విడిచిపెట్టి ఉండడానికి ఎంత బాధపడుతుందో. మీరందరూ కూడా ఈ నవరాత్రులకు వచ్చి మళ్ళా మీరందరూ సెలవు సెలవాని వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని టిక్కెట్ల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ప్రయత్నం అన్ని మీ బుర్రలో తిరుగుతూ ఉంటే ఆవు దూడ కోసం ఎంత బాధపడుతుందో అంత బాధ అనిపిస్తుంది. సెలవుని చెప్పక్కర్లా, వెళ్లేవాళ్ళు వెళ్ళిరండి అని సభాముఖంగానే సెలవులు ఇచ్చేస్తుండేవారు శ్రీ గురుదేవ్. ఎంత ప్రేమ అండి అది! ఆ ప్రేమకు అవధులు లేవు, అద్దులు లేవు అక్కడ. ఇంతవరకు ఎవరు రాసినటువంటి తార్కాణ లేదు, అంత ప్రేమ స్వరూపమై ఉన్నది. ప్రతి అవతారంలోనూ అదే స్వరూపం అండి, ఆ స్వరూపానికి ఇంకొక మాట లేదు. ఏ అవతారంలో చూసినా అదే స్వరూపం. ఒకవేళ ప్రభువుగా అవతరించారు. అవతరించినప్పుడు మరి సీతమ్మ తల్లి ఏం చూపించింది మనకి? అమ్మ ఏం చూపించింది అక్కడ? వాళ్ళు పోని మాయా మనుష విగ్రహాలాగా వచ్చారు కదా, మాయా మనుష స్వరూపులయ్యి వచ్చారు కదా, మానవుడు ఎట్లా ఉంటారో అట్లాగే చూపించారా కదా? కాని మానవులని అనుకున్నారా? ఎవరి భావన వాళ్ళది? ఆయన నారాయణమూర్తే అని అప్పుడే గుర్తించి రాముడు చూడకపోతే ఉండలేని ప్రకృతి కూడా ఉంది అప్పుడు. కాతి వెంటబడేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటబడలే. ఆయన కూడా అలా చూపించారు, అమ్మ కూడా అదే చూపించింది. మన చూడండి, మా గురు సోదరు చెప్పింది ఎంత బాగుందో. అక్కడ అమ్మకి శక్తి లేదు కదా రావణాసుడి దగ్గర, అక్కడ ఆయన లంకలో పెడితే అశోకవనంలో ఉండిపోవడం అమ్మకి శక్తి లేకనా ఉన్నది. కాని మానవుడు ఎట్లా ఉండాలి, ఏ ధర్మంలో ఎలా ఆలోచించాలి అన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం నాయన నువ్వు తీసుకువెళ్తావు అని నాకు తెలుసయ్యా, నువ్వు అటువంటి వాడివే, తీసుకువెళ్లి మీ తండ్రి గారికి అప్పచెప్తావు, నాకు తెలుసు నువ్వు అటువంటి వాడివే, కానీ మీ తండ్రి గారే రావాలి, వచ్చి ఇక్కడ ఆ రావణాసురుణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్ళేది అది న్యాయం అవుతుంది. కానీ నేను ఒక నెల మాత్రమే ఉంటాను, హెచ్చరిక మళ్ళా ఆయన చెప్పి ఒక నెల కన్నా మాత్రం ఇంక ఎక్కువ ఉండేది లేదు, మళ్ళా నీ ఇలా ఉంటానో ఉండనో చెప్పలేను, ఇంక నేను మాత్రం వెంటనే చెప్పు నాన్నగారికి. చూడండి ఆ సన్నివేశం, పైపెచ్చు మరి అంతలాగా ఉన్నటువంటి ఏమైనా బలహీనురాలు ఆవిడ. మరి ఆంజనేయ స్వామి తోకని నిప్పు అంటుకోకుండా చేసింది ఎవరు? చక్కటి మనకి సూచన ఇచ్చారు గురు సోదరి. ఇక్కడ ఉండి ఆంజనేయ స్వామికి తోకంటిచ్చారమ్మా, లంకంతా తిరుగుతున్నాడు ఆయన, లంకంతా కాలిపోతోంది, ఆయన తోకకి నిప్పు అంటిచ్చారని గాని తల్లి హృదయం అండి అక్కడ సీతమ్మ తల్లి, తల్లి హృదయం. అందుకని వెంటనే ఆవిడ ప్రార్థించింది, అగ్నిదేవా పిల్లవాడు తోక కాలకుండా చల్లగా ఉంచయ్యా అని. ఆయన అంతా కాల్చేసి లంకలో కావలసిన అశోకవనికి రాలా, అటు పక్కంతా కాల్చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది, ఇంత లెక్క కాల్చాను, నా తోకకి నిప్పు పెట్టారు, తోక కాలిపోతుంది కదా, నాకు వేడి లేదేమిటి ఇంతవరకు, అప్పటిదాకా అది కాల్చం లేదన్న దృష్టి లేదు ఆయనకి. మా అమ్మని ఇక్కడ పెట్టి మా తండ్రిని తల్లిని జగన్మాతని ఇంత కష్టపెడతారా అని ఆయుదే తప్ప అంతవరకు తన్ను కూడా చూసుకోవాలా? ఆఖరి క్షణంలో అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలన్నప్పుడు ఇంతకీ నాకు తోక కాలుతుంటే నాకు మంటలేదేంటి అనుకుంటాడు. ఆ ఇదంతా జగన్మాత యొక్క కరుణలే, అయినా అమ్మ ఇక్కడ ఈ భూమి మీద ఉంటే నాకు మంటలు ఎలా వస్తాయి అని అక్కడ జరగాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్ళి ఒకసారి సముద్రంలో ముంచి దాన్ని కాస్త చల్లార్చుకున్నాడు. అసలు మనకి వారికి ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ దృఢమైనటువంటి రాముని పాదాలని కౌగలించేసుకుని ఆయన గట్టిగా ఆ కౌగిట పట్టేస్తే గురుదేవులు చెప్తుండేవారు. రాముడు కూడా ఇది అంతరామ రామ విగ్రహం కూడా, రాముడు కూడా మూర్తి కూడా ఆయన గట్టిగా పట్టుకునేసరికి అందులో సూక్ష్మమైపోయాడట ఆయన. అంటే ఎవరైతే భక్తి హృదయం కలిగి భక్తి పాశాలతో బంధిస్తారో ఆ హృదయంలో ఆయన చాలా సూక్ష్మం అయిపోతాడట, ఎంత అనంతమో అంత సూక్ష్మం కూడా అయిపోతాడండి రామచంద్ర ప్రభు. ఎవరికి తెలుసు రాముని గురించి అమ్మ చెప్పకపోతే? అదే కదా సీతారామాంజనేయ మనకి ఆ తల్లి చెప్పింది. ఏం చెప్పింది? పోనీ రాముడే కావాలి, రాముడే నా ప్రభు అనుకున్నాడు కదా ఆంజనేయ స్వామి, మరి వెళ్ళిపోవచ్చు కదా, కూర్చోబెట్టి చెప్పింది అమ్మగారు. సీతమ్మ తల్లి చెప్పింది, నాయన రామచంద్ర ప్రభు ఇంతవరకే కనిపిస్తున్నటువంటి ఇంతవరకే అని మాత్రం అనుకోకు, ఇది మనకి అనుగ్రహించడానికి వచ్చినటువంటి మూర్తి, మనం ఎట్లా గురుదేవుల్ని నాయన తత్వాన్ని గుర్తింపు చేయడం కోసం గురుమూర్తిలా కనిపిస్తున్నారు కానీ ఇంతవరకు అనుకోకు అయ్యా, విశ్వాసం ఆరుడం చేసుకో, నీ బ్యాటరీ ఛార్జ్ చేసుకో, ఈ వాక్యాలన్నింటినీ విను, తిరిగి మళ్ళా నువ్వు వెళ్ళి నీ వృత్తి ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు దీనిని ప్రకారము నువ్వు ఏ మాట వెళ్లినా నీ నమ్మకం మించి వెళ్ళాలి. నువ్వు నమ్మిన పాదం ఉన్నదే, నీ ప్రతి చర్య నీ మనసులో భావన ఎలా వెళ్ళాలి, నీ మనసులో తిష్ట వేసుకుని కూర్చున్నాడే బాబు అనేటువంటి హృదయం, హృదయ బాబు అనేటువంటి ఆ బాబు మీదుగా నీ ప్రతి చర్య ప్రతి ఆలోచన వెళ్తున్నప్పుడు అక్కడేమైపోతున్నది, ఆ వాటర్ ఏమవుతుంది? ఇప్పుడు వాటర్ అంతా క్యూర్ చేస్తున్నారు కదా, నాకు అనిపిస్తూ ఉంటుంది వాటర్ అంతా ప్యూర్ చేయడానికి అదేదో మిషన్లో పెడుతున్నారు కదా, ఆ మిషన్ మీదుగా వెళుతూ ఉంటే ఆ మిషన్ ముందు నుంచి వెళ్లేసరికి అందులో ఉన్న దోషం తీసేసి మనందరికి మినరల్ వాటర్, హైయెస్ట్ వాటర్ పేరు మినరల్నేనా? అంటే మళ్ళీ కొన్ని ఉండాల్సినవి ఉండాలి ఈ ప్రాణవాయువు వీడికి మిగలటానికి. ఏవి ఎక్కడ ఎలా కావాలో అలా ఉంచుతున్నారు కదా. మరి మామూలు వాటికే బ్రతుకు తెరువులకే ఇలాంటి చూపిస్తుంటే మన జీవితానికి ప్రతి విషయము నమ్మిన భక్తుడు ఆ విశ్వాసం ఆరుడని చేసుకునే నమ్మకంతో ప్రతి విషయాన్ని దాని మీదుగా ప్రభు ఇలా చేయించుకుంటావో, ప్రభు నీ దయ ఇలా నడిపిస్తున్నావు, ఇలా కూర్చునే వాళ్ళమా, ఇలా నుంచునే వాళ్ళమా, ఇలా నడిచే వాళ్ళమా, నీ దయ ప్రభు ఇలా పాటిస్తున్నావు అనేటువంటి భావన ప్రతి క్షణ క్షణము జరుగుతుంటే స్మరణ ఎక్కడ ఉందండి? అదప్పుడు స్మరణ ఎక్కడికి వెళ్తోంది? అక్కడ అక్కడ కర్తృత్వాలు ఏమైనా మిగులుతున్నాయా? అహంకారం ఉంది అక్కడ, ఏమైపోతుంది? అహంకారము లేదు, క్రోధము లేదు, ఏముంటుంది అక్కడ? ఆంజనేయ స్వామి తోకకి చల్లదనం ఎలా ఇచ్చిందో అమ్మవారు మనకి కూడా అటువంటి ప్రశాంత భావాన్ని ఇస్తుంది. ఎటువంటి వచ్చి మీద కులశైలములు పెళ్ళగిల్లి వచ్చి పైబడిన ఎలరాసులే పొంగి ప్రళయమే. కులశైలములు పెళ్ళగిల్లి వచ్చి పైబడిన ఎలరాసులే కలవరపడతన్నది. కలయైన ఇలను గూర్చి కలవరపడతన్నది. నన్ను విడువకు మన్నది, నన్ను విడువకు మన్నది, నన్ను విడువకు మన్నది. గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, సద్గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, సద్గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి. గురి తప్పని నిజ దృష్టికి గురు చేతానన్నది, 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 గురు చేతానన్నది, గురు చేతానన్నది, గురు చేతానన్నది. మరచిపోకుమన్నది, ఇది మరచిపోకు ఎన్నటికీ మరచిపోకు, ఎప్పటికీ మరచిపోకుమన్నది. గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, గురుపాద సన్నిధి మన నిజమైన పెన్నిధి, మన నిజమైన పెన్నిధి, సహజమైన పెన్నిధి, సహజమైన పెన్నిధి. మనకి మన సొంతం మనదైంది అదొక్కటే. ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఎన్ని రకాలు ఉన్నా, శరీరానికి సుఖమిస్తుంది అనుకున్నా అన్ని మారిపోయేటువంటివే. మనదిగా మనదిని సొంతంగా ఎవరు కోసుకెళ్లినా ఎవరు తీసుకెళ్లినా మనది కాకుండా ఉండేది ఒక్కటే ఉందండి. మీరు ఎక్కడికి వెళ్ళండి ఏమని, గురుపాదం ఒకటి. దాని నుంచి దూరం చేసేవాళ్ళు జగత్తులు ఎవరులే. మనం అటువంటి గురుపాదాన్ని ఎక్కడ ఉంచుకుంటున్నాం అసలు? దాన్ని దేవుడి ఇంట్లో పెట్టుకుంటున్నాం అని సరిపెట్టేసుకుంటున్నామే, గుళ్ళో ఉందని సరిపెట్టేసుకుంటున్నామే, లేకపోతే మేము ఆశ్రమంలో ఉన్నామని సరిపెట్టేసుకుంటే సరిపోతుందా? పాపం ఆశ్రమంలో మనం ఉన్నా మనలో వారు లేకుండా వదిలిపెట్టలే. నువ్వు ఆశ్రమంలో ఉన్నా అంటున్నానరా దాన్ని గుర్తించు. ఎందుకంటే నీ కదలికలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, బయటకు ఎన్ని పనులు చేయాలి, పనులు మానకుండా కూర్చొనివ్వలేదుగా, కూర్చొనివ్వదు కూడా మనస్సు. ఎవరు ఎందులో ఎక్కడెక్కడ ఊరొచ్చిందో మళ్ళా తీసుకొచ్చి మధ్య మధ్యలో అయినా నేనున్నాను అని గుర్తు చేస్తా ఉంటుంది. కానీ గుర్తు చేస్తున్నా మనమేం గుర్తు అక్కడ ఎలా ఊడిపోవాలి, ఇక్కడ గుర్తు చేసినా అది కూడా నీ దయ, నీ యొక్క అనుగ్రహం లేకపోతే ఇది నడిచేది కాదు బండి. కష్టాలు మానవులకు దాక మనలకు వస్తాయా? వాస్తవానికి కష్టాలు అనేటువంటివి ఇష్టంగా తీసుకోవాలి. మహాత్ములందరూ అలాగే తీసుకున్నారు. ఎందుకని? తాలి పరీక్ష ఎట్లాగో, చదివినటువంటి వాళ్ళకి పరీక్ష ఎటువంటిదో, నేను బాగా చదివాను పాస్ అయిపోవడానికి పరీక్షలు ఎటువంటివో, మన జీవితంలో కూడా కష్టాలు అనేటువంటివి రాకుండా ఉండో మార్పు కలిగినటువంటి ప్రపంచం. అప్పుడు పుట్టిన పిల్లాడికి తెలుసు ఇదంతా మార్పు, చేంజ్. ఈ మారిపోయేటువంటి జగత్తులో నువ్వుండి నీలో ఒక మారినటువంటి దుంది, దానికోసం అన్వేషణ చేయి. పైన మారిపోతూ ఉంటుంది కానీ లోపల నేను అనేది మారదు. అది గుర్తింప చేసేటువంటి వాడు గురువు. గురువు తప్ప ఇంకొక దానికి లభించదు, ఇంకొకరి వల్ల కాదది. లైబ్రరీలో పుస్తకాలు ఉండొచ్చు కానీ దాన్ని ఆశ్రయిస్తే నీ బుర్ర లైబ్రరీ అవ్వచ్చు కానీ అసలైన విషయం నీకు గుర్తింపబడదు. అది షార్ట్ కట్ గా ఎస్సెన్స్ గా మనకు అందిస్తారు మహాత్ములైనటువంటి వాడు. గురి తప్పని నీ దృష్టికి గుర్తు ఏది? తాను అన్నది. ఇది మర్చిపోకు సుమా. నిన్ను కష్టాలు వస్తాయి, వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కోవాలి, చతికిల్ల పడకూడదు. చూడండి మహాత్ములని మనం ఎంతమందో చెప్పుకున్నాం కదా, వాళ్ళ కష్టాలు ఏమంటారా? వాళ్ళకు వచ్చిన కష్టాలు మనకు వస్తున్నాయా? అసలు ఏమండి, రామదాసు వారికి వారి కొడుకే లేకలేక పుట్టినటువంటి కొడుకే గెంజిలో పడిపోయాడు. వేడి గంజిలో పడిపోయి మరణించాడు. మన భాషలో మరణించాడు. బయట జరిగేటువంటిది ఇది భక్త సమారాధన. సాధు మహాత్ములు వచ్చారు, అందరికీ భగవన్నామంతో సంకీర్తంతో సమారాధన జరుగుతోంది. ఏడవల వచ్చింది తల్లికి తండ్రికి బాధ వచ్చింది. రాముడి దగ్గరికి వెళ్లారు, రామా నువ్వు ప్రసాదించిందేగా ఇది, ఈ పిల్లవాడిని ఒక నలుసును నువ్వే ఇచ్చావు రామా, ఈ రోజు మళ్ళా ఈ పరీక్ష ఏంటి? సరే ఏదైనా నీకే చెల్లు, ఈ కర్మపాశం ఈ విధంగా తొలగిపోతుందా రామభద్ర అనుకున్నారు. చాపలు చుట్టేసి ఓ పక్కన ఉంచేశారు. చూడండి తందుగానట్టుగా మన ఉపయోగం అయిపోయిన తర్వాత ఊరేళ్ళు వచ్చిన పెట్టిన బ్యాగ్ లో సర్దేస్తాం చూడండి, ఓ పక్కన దాని పని అయిపోయిందని. అలాగే ఆ పిల్లవాడిని కూడా గింజలో వచ్చి చనిపోతే తీసేసి శుభ్రంగా చాపలు చుట్టి ఓ పక్కన పెట్టేశారు. ఏం లేదు రామారామ అనుకుంటున్నారు. మధ్యలో కొడుకు గుర్తుకొస్తున్నాడు, ఏడుపు వస్తుంది కానీ రామారామ అనుకుంటున్నారు, మర్చిపోయారు. కానీ సాధు మహాత్ముల్లో చేరిన రామభద్రుడు మర్చిపోతాడా? ఏమయ్యా నీకేదో లేకలేక కొడుకున్నాడు కదా, ఏది ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పాలి? చెప్తే అక్కడ అందరికీ సమారాధం ఆగిపోతుంది. వెంటనే గుర్తించారు, అదే సంగతి ఎందుకు పిలుస్తున్నావు అన్నారు. వెంటనే వత్స అని పిలిచారు. పిలిచేసరికి మరిది కళ్ళ చరిత్ర జరిగినటువంటిది. డాక్టర్ వెంకటరాజు గారికి ఆయన ప్రాణం పోయిందని చీమలు కూడా పడితే చీమల మందు కూడా రాశారట, చుట్టూ చీమలు పడుతున్నాయి శవానికని. కానీ అప్పుడున్నటువంటి భక్తులు వచ్చి గురుదేవుల్ని తీసుకువెళితే గురుదేవులు తీసుకువెళ్లి అక్కడ చక్కగా తీర్థం ఇచ్చారు. వెంటనే లేచి కూర్చుని ఆయన మళ్ళా గురుదేవులతో బోల నేత్రలు చేశారు వారు. సరే ఇంకా చల్లకొచ్చి ముంట దాచడం ఎందుకు? మీ ముందు కూర్చోపెట్టి స్వామివారి సేవనిచ్చారే ఈ ఉపాధికి, మరి దీనిని మరి బదరీ అటు వెళ్ళినప్పుడు ఉత్తరదేశ యాత్ర వెళ్ళినప్పుడు అయిపోయింది అక్కడ. బాబుజీ ఒళ్ళో పడుకోబెట్టుకుని మళ్ళా ప్రాణం పోశారు. ఎవరికి చెల్లుతాయటువంటివన్నీ కూడా సమర్థులకే చెల్లు, అది సమర్థులకే చెల్లు. స్వామి అంటుండేవారు, అది చరిత్రలో కూడా తీసుకొచ్చారు. స్వామి అంటుండేవారు రాయాలి బయటికి ఇవ్వాలి అని, అందుకనే వారికి చెప్పాను మా గురు సోదరులకి. ఎవరికి చెల్లు పోయిన ప్రాణం రావడం అనేది ఇలాంటివి ఎంతమందికో జరిగినాయి. నేను కొద్ది మాత్రమే సూచన ప్రాయంగా చెప్పాను. అందరందరికీ ఎన్నెన్నో జరిగాయి. కాకపోతే ఒక్కడు గుర్తించండి, శాశ్వతం మాత్రం కాదు. ఇది వచ్చినది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. కొంత కారణంగా ఉంటుంది, తర్వాత కారణం అయిపోగానే అది నిష్క్రమిస్తుంది. ఏదైనా పోవాల్సిందే. ఎంత మంచి కంపెనీలో తయారైన బల్బైనా మారాల్సిందే ఏదో ఒకనాడు, తుప్పు పట్టాల్సిందే. అలాగే మన జీవితాలు కూడా ఎప్పుడో అప్పుడు మార్పు చెందకుండా ఉండు. ఓ ఇటువంటి విషయం, అది సత్యం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అమ్మ సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వారికి చెప్తోంది, నాయన స్వరూపం అనేటువంటిది అలా ఉన్నారు కదా, నువ్వు అలా అనుకోకు. రాముడు నిర్వికారుడు, నిరంజనుడు, అంతరారాముడు అయ్యా నీ తండ్రి గారు అంతర వ్యాపించినటువంటి వాడు. అది ఎలా లభిస్తుందో తెలుసా నీకు అని అమ్మ చెబుతూ ఆంజనేయ స్వామి వారికి చెప్పింది. మళ్ళీ ఎక్కడికి రావాలి? గురుదేవుడు లేకపోతే ఏది ముందు వంట పట్టదో, మార్గం లేదక్కడ. సీతారామాంజనేయులు అమ్మ చెప్పింది ఏమని? గురుపదాంభోజముల్ గొలువక కల్గుని ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురుపాద తీర్థంబు గోలక కల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు గొలకున్న కల్గునే ప్రతిలేని చిత్తో పరతి సుఖంబు గురు తత్వమాత్మ కనుగొన కొన్న కల్గునే నిరతిశయంబైన పరమ పదము అట్లుగా విద్యార్థి యోగి వినయ భయ భక్తులెదలాన పెనుగొనంగ నల చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు అని జమ్ము గురువుల గొలుసునగా అనగాని సంబంధించిందండి అమ్మ అక్కడ. అనగా అంటే పాపరహితుడా అని, అగమంటే పాపము, అనగా అంటే పాపరహితుడా. ఆయన స్వామి దగ్గర పాపం లేదు మరి. అనగా గురుపాదముల, గురుపాద పద్మముల యొక్క తీర్థం ఎటువంటిది? జ్ఞాన విజ్ఞ యో జ్ఞాన విజ్ఞాన యోగ అనుభవాన్ని ఇస్తుంది. గురు పదాంబోజములు కొలిచిన ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురు సుప్రసాదము తీసుకుంటే ప్రతిలేని చిత్త ఉపరతి సుఖం గురు తత్వమాత్మ కనుగొనకున్న కలుగునే. గురుతత్వమాత్మ కనుగొనకున్న కలుగునే అంటే ఎక్కడ? అది నాలుగో స్టెప్. ఎక్కడది? గురుదేవులు ఏదైతే వారు అనుభూతి పొంది పొంది ఉన్నారో అటువంటి అనుభవాన్ని మనం పొందాలి అని. అప్పుడు నిరతిశయమైన పరమ పదం. గురుదేవులు అనేటువంటిది ఒక్క చోట లేరు, అది విస్తార్యత ఎంత ఆవరించి ఉన్నది. అందులో మనం బ్రతుకుతున్నామండి, మన జీవితము అందులో బ్రతుకుతోంది. అఖండంగా అనంతంగా ఉండేటువంటి ఒక అనంతంలో, ఆ గురుదేవులు అనేటువంటి వ్యాపకంలో మనం ఏమవుతున్నా, మనకి ఒక అవకాశం ఇచ్చారు. ఇంతవరకే ఉంటే మీరు గుర్తించట్లేదురా చూడండి ఇప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కటి తానే అయ్యి ప్రకాశిస్తున్నారు. అది లేకపోతే ఇవన్నీ కూడా ఖాళీ. అందుకు అటువంటి వాడు గురుదేవుడు అంటే వెంటనే ఆంజనేయ స్వామి ఏమైనా సామాన్యులా? సీతమ్మ తల్లి జ్ఞానాన్ని బోధ చేసింది అక్కడ. మామూలు స్త్రీలాగా లేదు అక్కడ ఆవిడ. పునీత, పతివ్రత, అమ్మ జగన్మాత. అందుకనే ఆమె పుట్టుకలేదు, భూమిలోంచి దొరికింది ఆవిడ. భూమిలో నాగలి చాటుకున్న ఆవిడ దొరికింది. జనక మహారాజు వారి ఒక పూర్వజన్మ సుకృత బలం ఆయన పెంచుకున్నాడు. పెంచుకుంటే అటువంటి వాళ్ళనే పెంచుకోవాలి. కంటే అటువంటి వాళ్ళనే కనాలి. రామచంద్రుడిని కన్నారు వాళ్ళు, అటువంటి వాళ్ళనే కనాలి. అందుకని వెంటనే అటువంటి అమ్మ జ్ఞానాన్ని బోధ చేసేసరికి వెంటనే ఆంజనేయ స్వామి వారి మాట కూడా విందాం. అక్కడ ఆయన అనుభవం ఏమని చెప్పారు అక్కడ? దేహ బుద్ధ్యాస్మి దాసోహం. ఏంటి నాయన? హనుమా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, అమ్మా ఇంతవరకు నీ చేత బోధింపబడే ఆయా స్వరూపంలో నిలిచిపోయానమ్మా. నిలిచిపోతే అయితే ఏంటి నాయన ఏం చెప్తున్నావు అంటే, దేహ బుద్ధ్యాస్మి దాసోహం, నేను దేహం ధరించి ఉన్నానంటే నీకు దాసుండై ఉన్నానమ్మా. జీవబుద్ధ్యాత్మదాంశక, ఒకవేళ జీవుడుగా ఉన్నప్పుడు నీ అంశే జీవుడుగా, నీ అంశగా నేను అనుభవాన్ని పొందానమ్మా. జీవబుద్ధ్య తోదంశక ఆత్మబుద్ధ్య స్వమేవాహం. ఆత్మబుద్ధ్య నేను గనక గుర్తిస్తే ఎక్కడున్నాను తెలుసామ్మా, నువ్వే నేనమ్మా. ఇది మే నిశ్చితామతి, నా మతి నిశ్చయింపబడిపోయిందమ్మా ఈ భావనలో. అందులో ఉన్నానమ్మా నేను. అప్పుడు ఎటువంటి ఆనందంలో ఓలలాడొచ్చు ఒకసారి చూడండి. నాకు అనిపిస్తుండేది నవరాత్రుల్లో బాబుజీ మహారాజ్ ఇన్ని గంటలు ఇక్కడ ఉన్నారంటే వారికి ఇంకా ఎలా ఆడుకుంటారు, వారికి కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా. ఎప్పుడు మన మానవులు ఇక ఇవి అని కంటే కాస్త అందరినీ ఎదుర్కొన్న కూర్చోబెట్టుకుని కూర్చున్న వాళ్ళదే భాగ్యం. ఏమా బాబుజీ ఆ మాట మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావా అంటే ఏమన్నా, అయ్యో మేము అక్కడే కదండి ఉన్నది, వాళ్ళని నిలబెట్టి మాట్లాడకూడదండి, అయ్యో పంచముడు ఊడిపోతూ ఉండేవాడు ఎన్నిసార్లు కదండి వేసుకున్నారు కదండి, అయ్యో అక్కడే ఉన్నామండి మేము. లేదు ఇంట్లో పని ఒంట్లో పని ఇంకేవో పని ఉన్నాయని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చెప్తారు, అప్పుడు నేను లేనండి ఆశ్రమంలో ఉన్నాను కదండి లేనండి అంటే వాడిని ఏమనుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉంటే ఆ జీవితాన్ని ఏమనుకోవాలి ఏమనుకోవాలి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో మనం కూడా ఉండే ఉంటాం, ఉండకుండా ఉన్నాం. ఎవరి గురించో మాట్లాడుకోట్లా, మనని మన ఇల్లు మనం చక్కబెట్టుకున్నాం ఇక్కడ. అందుకని ఇంతమందిని పెట్టుకుని పిల్లల చేత ఏమొచ్చని ఏమి చేసని అందరితో కొన్ని గంటలు హాయిగా ఆ త్రేతాయుగంలో అలా గంభీరంగా ఉంటే, ద్వాపర యుగంలో అలా ఆడిస్తే బ్రహ్మాది దేవతలు కూడా మాకెందుకు రా బాబు ఇవి ఈ దేవతా జన్మలు అనవసరంగా అమృతం తాగామనుకుని నెత్తి నోరు కొట్టుకున్నట్టు వాళ్ళు. అయ్యో ఆ అమృతమే కనుక కాకపోతే ఈ పాటికి చక్కగా కృష్ణయ్యతో మేము కూడా ఆడుకునే వాళ్ళం కదా, ఎంత బాగా ఆడుకుంటున్నారు వాళ్ళందరూ హాయిగా, వాళ్ళు ఎంత అమాయకులు ఆ చుట్టూ వాళ్ళందరూ కిట్నబావని ఆడుకుంటున్నారు. అయ్యయ్యో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో మాకు లేకపోయింది అని వాళ్ళు వాపోయారు. ఈ మధ్యలో ఆ వాపోయే మధ్యలో మనమే అనుకుంటున్నారేమో, దేవేంద్రుడికి కూడా మాయ వచ్చింది, బ్రహ్మగారికి కూడా నాలుగు తలకాయలు చాలని మా మెదడు ఆయనకు కూడా వచ్చింది మరి పాపం. వచ్చి వస్తే మాత్రమేమైంది, వాళ్ళు నిరంతరం ఆ ధ్యాసలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న చిటుకుతో మా ఆయన నివృత్తి చేసేశారు స్వామి కృష్ణ ప్రభు. కొంచెంసేపు ఏడిపించారు వాళ్ళని, ఏడిపించిన తర్వాత అలో రక్షణ అని శరణ పొందారు, అంతే అయిపోయింది. మరి ఈ యుగంలో కలియుగంలో ఏం చేశారు స్వామి గారు మనకి, ఒరే మీరు అలా ఎగిరి నేను అలాగే తోటల్లోకి అలా అడవుల్లోకి అరణ్యాల్లోకి తీసుకెళ్తే మీరు నడవలేరురా ఉండలేరు, అవి కూర్చుని మీరు చేయగలరు కాబట్టి హాయి ఎంతసేపు కూర్చోబెట్టుకుని మనం అని ఈ విధంగా సేవనిచ్చారు మనకి, ఈ విధంగా అవకాశం ఇచ్చారు, ప్రభువుతో ఉండేటువంటి అవకాశం ఇచ్చారు. అందుకని మహాత్ముల చెంత ఉన్నప్పుడు ఈ సమయం ఇటువంటిది అని మనం చెప్పలేం, ఎందుకంటే ప్రతి క్షణము కూడా అంతటి సుకృతాన్ని ఇస్తుంది. అక్కడ
చరణ కమల మధు ప్యాసీహం ప్రభు, చరణ కమల మధు ప్యాసీహం ప్రభు, చరణ కమల మధు ప్యాసీహం, చరణ కమల జనమ కర్మ పాప కే కారణ, జనమ కర్మ పాప కే కారణ, శిక్షా మేరీ మంజూర హుయీ మరణ, శిక్షా మేరీ
चरण कमल बहु प्यारी हो प्रभु, चरण कमल बहु प्यारी हो।
जन्म कर्म के कारण ई जन्म वच्चिंदि मनकि, जन्म कर्मलन्नी वेसुकोनि శిక్ష మేరి మంజూరు హుయి మారేణ, కర్మలన్నీ వేసుకుని జన్మ వచ్చింది, దాని శిక్ష ఏమిటి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ పోవడం మరణం. ఇది దేహానికి వస్తుంది. అందుకని ఈ శిక్షని మనం మహాత్ముల ద్వారా విని, జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేద్దే నత్వం శోచితు మరాసి. జగద్గురుదేవులు గీతాచార్యుడు చెప్పారు, జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువం అంటే తప్పదు, శాశ్వతం. పుట్టినవాడు పోక తప్పదు, పోయినవాడు పొట్టక తప్పదు. ధ్రువం జన్మ మృతస్యజ తస్మాద పరిహారయ్యేదే నత్వం శోచితు మరసు. ఈ పైదానికే కదా వచ్చిపోతుంది, నేనెప్పుడు శాశ్వతమే, దాన్ని గుర్తిస్తాట నత్వం శోచితు మరసు. అందుకని అర్జున నువ్వు దీని గురించి నువ్వు ఏడవకు, నిజమైనటువంటి వాడు తెలుసున్నటువంటి వాడు దీని గురించి బాధపడడయ్యా ఏడవడు, నువ్వు కూడా అలా గుర్తించు. ఎందుకంటే ప్రపంచంలో ఏవైనా ఇవన్నీ కనిపించేవన్నీ కూడా అయిపోవటం ఉంది, తగ్గిపోవటం ఉన్నది, లేకపోతే ఎక్కువ ఉండటం ఉంది, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి అందరి దగ్గర బయట సూచించేది. మరి లోపల నువ్వు ఉన్నావని గుర్తింపు చేసే చైతన్యానికి తగ్గడం గాని పెరగడం గాని లావవటం గాని చిక్కడం గాని అసలు లేకపోవడం గాని, అసలు లేకపోతే ఏమవుతుంది, అది ఉన్నది కాబట్టి దేహానికి కర్మ తీరిపోతుందంటే అది శాశ్వతం. అందుకు దాన్ని కూడా మరి గీతాచార్యులు ఏం చెప్పారు, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక నా చైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత. ఏది కూడా దాన్ని సృష్టింప చేయలేదు, కాల్చలేదు, తడపలేదు, ఛేదించలేదు, అదయ్యా మనలో ఉన్నది. అటువంటి ఆ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి నిన్ను నీ చేత గుర్తింపు చేయడం కోసం మహాత్ములు కంకణం కట్టుకుని మనకి ఇట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు. అందులో అక్కడ ఏం చేయాలి, మనం దాన్ని గుర్తించాలి, దాన్ని సేకరించుకోవాలి, దానికోసం ఎదురు చూడాలి. జీవితం అయిపోతుంది, జీవితం ఎంత ఎవరికి ఎంతవరకు ఉన్నది అనేటువంటిది మనకి తెలియదు, వాడి చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం ఇది గుర్తించి ఏం చేయాలి, దానికోసం ఆలోచించిన అవసరం లే. మనం పుడదామనుకుంటే పుట్ల, చావడానికి సరి చచ్చిపోవడానికి, దాని గురించి ఆలోచించుకో. నువ్వు ఆలోచించాల్సిందేంటి, ఇంత ఇంత సమయం ఇన్ని ఏళ్ళు ఉన్నాం కదా, ఇన్ని సంవత్సరాల్లో మనం గురుపాదాశ్రయం చేసి గురుపాదం చెంత మనం ఎంత కాలంగా ఉంటున్నాం. మనం తిరిగి మనం అక్కడి నుంచి స్వామి ఆశించింది, స్వామి మనకి ప్రసాదించినటువంటి నిజమైన సత్య మార్గాన్ని ఎంత సేకరించుకోగలిగాం, మనం ఎంత సేకరించుకోగలం. అక్కడ మాత్రం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నారు మహాత్ములు, అక్కడ మాత్రం జాగ్రత్త కలిగి ఉండాలని అంటున్నారు. లేకపోతే ఉత్త చేతులతో మట్టి పాలైపోతుంది. అది ఎలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ వచ్చిపోయేదానికి జడమైనటువంటి, ఎందుకంటే శరీరం జడమే, ఈ చైతన్యం ఉంటేనే దీనికి శక్తి ఉన్నది, లేకపోతే ఇది జడమే. అందుకు ఆ విషయాన్ని మనం గుర్తించడం కోసమే మహాత్ములు మరి ఎంత చూడండి. ఇది ఏ సైన్సిస్ట్ సృష్టించగలడు మనని, ఈ పంచమహాభూతాలు దానిలోంచి తీసుకోవడం, ఏమండి మళ్ళీ ఇంద్రియాలు ఉన్నాయి మన దగ్గర, ఈ చెవి అనేటువంటిది ఆకాశం నుంచి శబ్దం పుడితే ఆ శబ్దం ద్వారా ఆ శబ్దాన్ని వినడానికి మనకి శ్రోత్రేంద్రియం ఇస్తే, అలాగే వెలుగు అనేటువంటిది ఉంటే ఆ వెలుగును కనడానికి కన్ను ఇస్తే, అలా ఇట్లా ఈ సైన్స్ అంతా ఉందే, ఎవరైనా సృష్టించగలడా? ఇలాంటివి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఎక్కడ లేదు, భగవంతుడి సృష్టి అది, అందుకని అది దైవ సృష్టి. నీ మనసు ద్వారా చేసే ఉంటుందే, ఇది మానవ సృష్టి. నేను మొన్న గాజులు చేయించుకున్నానండి, మానవ సృష్టి. మొన్న ఇల్లు కట్టుకున్నానండి, మానవ సృష్టి. నేను సంపాదించి ఇంత డిపాజిట్ చేశానండి, మానవ సృష్టి. అది ఉంటుందో ఉంటుందో లేదు, స్థిరమైనటువంటివి కావు ఇవి. కానీ మన స్థిరమైనటువంటిది ఎక్కడుంది, మన పాద సన్నిధి మన స్థిరమైన పెన్నిధి. దాని గురించి నువ్వు సేకరించు. అటువంటి చరణ కమలములయందు నువ్వు ఏది బాగా ఆవేదన కలిగి ఉండు, దాన్ని బాగా తాగి దాన్ని బాగా అనుభవించు. మన ఇంద్రియాలు కలిగినందుకే బాగా తాగేటువంటి ఏంటి, భగవన్నామాన్ని అనునిత్యం నిరంతరం మనం చేస్తూ ఉండడం. అలా చేస్తుంటే ఎలా ఉంటుందండి, నీ శ్వాస ఎంత ఆడుతుందో నీకు తెలుసా? అందుకనే అజభగాయత్రిగా చేయమంటుండేవారు స్వామి. శ్వాస ఆడుతూనే ఉంటుంది, కన్ను చెప్ప నీకు తెలియకుండా పడుతూనే ఉంటుంది. ఏ అవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? నేను ఆశ్రయించిన నా గురుదేవుడు, నా గురుదేవుడు నడిపిస్తున్నారు. నా గురుదేవుడి ద్వారానే ఇవన్నీ అవుతున్నాయి అంతే, అసలు తాగాలు వాడి దగ్గరే ఉన్నాయి. దాన్ని గుర్తించు. నీ ప్రజ్ఞ అనేటువంటిది మా నీ గొప్పతనం కాదు ఇదంతా. అందుకని అటువంటి దివ్యమైనటువంటి జీవితం కాబట్టి మన దివ్య జీవితం చేయాలని, మనది దివ్య జీవితం అని మహాత్ములు మనకి హెచ్చరికతో పాటుగా మనకి అటువంటి అవకాశం ఇచ్చి ఇన్నిసి గంటలు మనని దగ్గర కూర్చోబెట్టుకుని మన వెంట పడి, మనం వారు వెంట ఎంత పడ్డామో మనకి తెలియదు, మన వెంటే వారు పడి ఎలాగా నడక వచ్చి రాని పిల్లవాడు నడిచెళ్ళిపోతుంటే ఎక్కడ పడిపోతాడో ఎక్కడ గొయ్యి వస్తుందో అని ఎలాగైతే తల్లిదండ్రులు వెనకపడి గబగబా పరుగు పెడతారో, ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన గురుదేవులు మన వెంట అలా పడ్డారు, పడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఒకవేళ పడిపోయినా కర్మవశాత్తు కాలు విరగాల్సింది, ఎదురు దెబ్బతో పోతాను. అందుకని అటువంటి మహానుభావులు దొరకడం చాలా కష్టం. మనం కూడా అటువంటి వైఫ్ హియర్, ఐఆమ్ హియర్ స్వామివారు మనకి అటువంటి అభయస్థాన్ని ప్రసాదించినటువంటి సన్నివేశాన్ని గుర్తుంచుకుని మనం కూడా అంత టీవీగా మనం భగవంతుని ప్రార్థించుకోవాలి. నాకేలను భయము శ్రీరామ, నాకేలను భయము శ్రీరామ, వదలను విడువను నీనామము, వదలను విడువను నీనామము, వదలను విడువను నీ పాదము, విడువను నీ పాదము, నాకేలను భయము శ్రీరామ, నాకేలను భయము శ్రీరామ. ఓ కరుణా అని అంత ధీరత్వంగా మనం ఉండాలి. అక్కడ కూడా మనం పిరిగవడానికి లేదు, ఎందుకంటే కించిజ్ఞత్వం చేసుకుని జీవుడు నేను పనికిరాని వాడిని, నా వల్ల అవుతుందా, నేనెక్కడ వాడిని, ఇలాంటివి కూడా గురుదేవులు ఒప్పుకునేవారు కాదు. ఏ నీకేమైంది ఇప్పుడు, నీకేమైంది నేడుస్తున్నావు ఇప్పుడు, గొప్ప కష్టమే రావచ్చు, చక్కగా అలా తీసి ఏమైందని ఇప్పుడు ప్రపంచానికి ఏమైనా నువ్వు భిన్నంగా ఉన్నావా? ప్రపంచంలో నీకన్నా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కటి నేర్చుకోవాలి మనం. మనం ఆవేదన పడేటువంటిది ఎటువంటిది అంటే ఆధ్యాత్మిక సాధనలో బాగా పరిస్థితికి వెళ్ళిన వాళ్ళని చూసుకుని అయ్యో నేను అలాంటి సాధించలేకపోతున్నానే, ఇంకా నేను కృషి చేయాలి దాని గురించి, ఇంకా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆవేదనగా ఉండాలట. ప్రపంచంలో భోగభాగ్యాలకి ఎంత లేకపోయినా సరిపెట్టుకుని జీవిస్తారే, వాళ్ళకి ఏముందని వాళ్ళు శుభ్రంగా జీవిస్తున్నారు. నాకు ఇంకా వాళ్ళకన్నా ఎక్కువే ఉంది కదా, వాళ్ళకన్నా ఎక్కువే ఉంది కదా అని వాళ్ళని చూసి తెలుసుకోవాలి. అంతేగాని ప్రపంచంలో డబ్బులు ఉన్న వాడిని బాగా చూసి 4 లక్షలు సంపాదిస్తున్న కోట్లు కోటీశ్వరులు కాబట్టి నాకెందుకు అంత ఉండకూడదని మనం కూడా పరిగెడితే ఇవన్నీ అందరికీ సాధించేవి కాదు. ఇంకోటి చెప్తుండేవారు శ్రీ గురుదేవులు, శ్రీమన్నారాయణమూర్తినే మనసులో ఎవరైతే నిలుపుకుని ధ్యానం చేసి నారాయణ నామాన్ని చేసుకుంటూ ఉంటారో లక్ష్మీదేవి వదిలిపెడుతుందా వాళ్ళని? అమ్మ వదిలిపెడుతుందండి. ఆయన అంటారట, నేను పరాన్ని చూసుంటాను నువ్వు విహానికి చూడు అంటారు. ఎందుకని? నారాయణమూర్తి హృదయస్థితం కదా లక్ష్మీదేవి, అందుకు నువ్వు విహానికి చూసుకో నేను పరానికి చూసుకుంటానంటారు. నువ్వు అనుకున్నంత కనిపించకపోవచ్చు కానీ నీకు మాత్రం లోటు చేయరు. అది మాత్రం బాబు భక్తుల్లో చాలా మందికి అనుభవం ఉంది. అందరే కాదా అంతంత పెద్దగా కనిపించకపోవచ్చు కానీ మనకి మాత్రం ఏం లోటు చేయకుండా, ఎందుకంటే ఎక్కువ ఉంటే మనం దాచుకోలేము. అది ఎందుకు చింత? అది ఎక్కువ ఉన్నట్టే కదా ఇక్కడ గురు సేవ దొరకకుండా అయిపోతుంది. నిద్ర లేచిన దాది నిద్రపోయిన దాకా కూరగాయల చింత, కూడి చింత, రెమ్మలపై చింత, కొమ్మలపై చింత, ఇన్ని చింతల్లో పడి నీ చింతన మార్చాను కదా. ఎప్పుడు ఇంకా మనం ధరించే, అందుకని అలా కాకుండా మనకున్న దాంతో చక్కగా మనం సరిపెట్టుకుంటూ ఈ దృష్టి కలిగి మనకేం చేశారు, మనకు లోటు చేయలే భగవంతుడు. నిజంగా భగవంతుడు నమ్మేటువంటి వాడికి ఏ లోటు లేదు. ఇప్పుడు ఈనాడు మనం సర్దుకోవడంలో ఉంది, సర్దుబాటు చేసుకో. భగవద్గీత సారం అంటేనే అది, సైన్స్ అది కూడా, ఉన్న దాంతో సరిపెట్టుకోవడం, ధర్మాన్ని నిర్వర్తించడం. ఎప్పుడైతే ధర్మాన్ని మనం ఆచరిస్తామో ధర్మం మనని రక్షిస్తుందని మనకి పెద్దల మహాత్ములు పెద్ద తిరుపతితో కనిపిస్తూనే ఉంటుంది కూడా. ఇక్కడ ధర్మస్వరూపుడు గురుదేవులు, అటువంటి ధైర్యంతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. అంతేగాని అది లేదు ఇది లేదు, ఆ లేని మాట ఉంది చూసారా, ఎంత ఉన్నా. ఈ మధ్య నేను పేరు పెట్టుకున్నా ఉన్న దరిద్రులు అని పేరు పెట్టుకున్నాను. ఎంత ఉన్నా లేదు 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 అనుకుంటూనే ఉంటారు. అందుకని వాళ్ళకి ఇంకా ఏం ఉండదు ఇక, ఎందుకంటే మనసులో పడిపోయింది నాకు లేదు అని. అది ఎవరు తీస్తారు ఇక్కడు? గురుదేవులు మాత్రం అన్నమాట ఏంటి, నీకు అన్నీ ఉన్నాయి, నీకు కావలసింది అస్తిత్వమే ఉండాలి నీకు, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నిజమైన ధ్యాస ఉండాలి నీకు, నువ్వు ఉన్నవాడివి. అన్నీ ఉండి లేకపోతే ఎందుకు కుసంస్కారికి? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఎన్నుంది? మనం ఉన్నవాళ్ళమే. ఏముంది మనకి? గురుశక్తి ఉంది, గురు బలం ఉన్నది మనకి, మనది గురుపాదం మన దగ్గర ఉంది. ఆ పదం ఉందరా? ఏ పదం మనకు వస్తుందండి? ఏ పదాలు ఉంటాయి చూడండి, చాలా పదాలు ఉంటాయి కదా బయట రాజకీయాలుగా, చాలా పదాలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా ఇంత ఆనందాన్ని సుఖాన్ని పొందగలుగుతున్నారా? వారు కూడా ఈ మార్గం కూడా రావాలి. అది భగవంతుడు మనం ప్రార్థిద్దాం, లోకా సమస్త సుఖనోభవంత. ఎందుకంటే ఆ పరంధాముడే వారిలో చేరి వారికి అటువంటి మంచి స్థితిని ప్రసాదించాలి. వారికి కూడా ఉంది, వారు ఎవరిలోనూ లేదనుకోవటం మన పొరపాటు. అందరిలోనూ కూడా భగవంతుడు చేరి తనని తను గుర్తింపు చేసుకోకపోతే ఇంకా ఇప్పటికి ఇలా ఉండేవాళ్ళం కాదు. అందుకని అటువంటి భగవంతుడి మీద నిశ్చయం, భయమేం లేదు మనకి, నిర్భయం. ఇంతకన్నా ఏం జరిగిపోతుంది? కాబట్టి అమ్మ అటువంటి అభయాన్ని ఇస్తూ ఆమె పీఠం వేసి కూర్చుంది. మరి 2 తిథులను కలుపుకుని మరి అమ్మవారు చూడండి కూర్చుంటే, అప్పుడు అందులోంచి అంతర్వాణిగా ప్రవహిస్తుంది అన్నమాట. రేపటికి ఇప్పటిదాకా ఓపెన్ గానే అమ్మ కనిపిస్తూ అమ్మ యొక్క లీల కనిపిస్తుంది. మరి అమ్మ ఇవాళ కూడా అసలు గాయత్రి మాత ఇంతకు ముందు మనకు తెలుసు, ఆ రూపాలు మనకు తెలియదు. పూర్వకాలంలో ఇన్ని రూపాలు మనకు కనిపించేవి కాదు. గాయత్రి అంటే మనకి మంత్రమే తెలుసు. మరి ఇప్పుడు రూపదానం కూడా కల్పిస్తుంది వీళ్ళకి రూపాల మీద అలవాటు పడిపోయారు అని. మరి ఆ గాయత్రి మంత్రం ఎంత, శ్రీ గురుదేవులు ఇదే స్టేజ్ మీద ఒకనాడు ఒక భక్తుల్ని లేపి ఇది గాయత్రి మంత్రానికి అర్థాన్ని చెప్పమన్నారు. చెప్పమంటే వారి పాపం తటపటాయించారు. చెప్పలేకపోతే స్వామివారు అనేది చదువు ఒకసారి ముందు కొన్ని మంత్రం ఉన్నావచ్చు చదువు అన్నారు. అందరూ అండి కంఠం పెట్టి ఓం భోర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ప్రచోదయాత్. మళ్ళా గురుదేవులు చెప్పారు, భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక ఏడు లోకాలతు అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళాది ఇటు ఏడు లోకాలు ఈ ఓంకారం అనేటువంటి ప్రణవము నిండి ఉన్నది. ఎందుకంటే మనకి ఉన్నది ఏంటి ఇక్కడ స్పేస్ ఖాళీ. ఖాళీగా ఉన్నటువంటి దాని నుంచి వచ్చే శబ్దం ఏంటి? ఆ ఓంకారం అనేటువంటి నాదల్లో ఏమి ఇమిడి ఉన్నాయి ఇక్కడ? అకార ఉకారం అకారముడు అకార ఉకారం అకారో బిందు నాదాత్మక ఓ ప్రణవ. ఆ ఓంకారం ఉన్నది. ఆ ఓంకారం నుంచి నువ్వు భిన్న భిన్నంగా నీ ఆలోచనలు మార్చుకుంటున్నావేమో బయటకు వస్తున్నావు. ఇక్కడ అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ మనందరిలో? ప్రణవోపాసన అనేటువంటిది ఈ గాయత్రి ఉపాసన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దీవయోన ప్రచోదయాత్. ఆ అమ్మ జగజ్జనని లోపలుండి నీ బుద్ధిని ప్రేరేపణ చేస్తోంది. ఇప్పుడు ప్రేరేపణ ఏ స్థితిలోనో, నువ్వెక్కడ కూర్చున్నావో ఏం చేస్తున్నావో ఆ న్యాయాన్ని నిరూపిస్తోంది మనలో ఉండి. నవరాత్రులకు వచ్చావు, సన్నిధిలో ఉన్నావు, సత్సంగంలో ఊరేస్తున్నావు, నువ్వు చేసేది అదే న్యాయం. ఉన్న స్థితిని గుర్తింపజేస్తోంది ఇక్కడ. అన్ని చైతన్య స్వరూపాలకు కూడా ఆ శక్తి ఆధారమై ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రణవం గురించే ఉపాసన. ఏ లోకంలో చూసినా అది లేనటువంటి లోకమే లేదు. అటువంటి గాయత్రి అమ్మ అవతారం ధరించింది ఇవాళ. జంప్ రేపటికి మళ్ళా ఆవిడేమైపోతుంది? ఇప్పటికే అంతర్వాహిని ఆవిడ, ఉపాసనలోనే ఉంది. ఏ మూర్తి అయినా మూర్తి ఉపాసన బయట నువ్వెంత చేసినా అంటుకుని ఉండలేవండి. గురువులు అవనివ్వండి, మూర్తి ఉపాసన అవనివ్వండి, ఏదైనా నువ్వు అంటుకుని ఉన్నవాడు ఇంతవరకు ఉన్నాడా? భావనలో మాత్రం అంటుకుపోయిన వాళ్ళు చాలా మంది. భావనలో ఒకటైపోయినటువంటి మహానుభావులు భక్తులు ఎంతమందో ఉన్నాం. కానీ రూపాంతరాల్లో మాత్రం అంటుకుపోవడం, నేను విడిచిపెట్టలేదంటే ఒక రూపానికి ఒక రూపం ఎక్కడా లేదు. నువ్వు కన్న పిల్లల దగ్గరే లేదు. ఆ కడుపులో తల్లి కడుపులో ఉన్న 10 నెలలేమో ఒక్క రూపం అదే అనిపిస్తుంది నాకు. పొదగడం అది అమ్మ కడుపులో రూపం రావడం కోసం అన్నాళ్ళు 10 నెలలు మోస్తే అది రూపమై బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళా ఆ రూపాన్ని అరూపం చేయడం కోసము మార్పులు మానవ జన్మ కలిగింది కాబట్టి జ్ఞానాన్ని ప్రబోధన చేస్తూ జాగృత కలిగించి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? రూపంతో ఉన్న అరూపం అనేటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతున్నాం. జాగృత అక్కడ. అందుకని అటువంటి స్థితిని ప్రసాదించడం కోసం మహాత్ములు మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి మరి మనందరినీ ఇలా కూర్చోబెట్టుకుని మనకింత శక్తి ఉపాసన. ఇక్కడ శక్తి అనగానే మీరు స్త్రీ అనుకునేవారు, స్త్రీ మాత్రమే కాదు అని మాత్రం చెప్తా. ఎందుకంటే స్త్రీ కాదు అంటే మన అమ్మ అవుతుంది కదా అక్కడ, అమ్మ ఉంది కానీ స్త్రీ మాత్రమే కాదు, అన్నీ తనే ఉన్నదే శక్తి. శక్తి లేకపోతే నిర్వీర్యమే ఇక్కడ. ఆ అనంత శక్తి, ఆ అఖండ శక్తి, ఒక సర్వవ్యాపకము, సర్వేశ్వరత్వము, సర్వజ్ఞత్వము కలిగినటువంటి ఆ గురుదేవులు మనందరికి కూడా అటువంటి శక్తిని మనందరం గుర్తించేట్టుగా అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, అఖండ సాధనా సంపత్తిని, నిరంతర భగవన్నామామృత రసాస్వాదాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురుపాదుకలు రక్షించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓ.